ദ്യുവൽദ്യുതു യമുൻഗാൻ സുൻഗദാദണ്ഡ പാശാലോലസ്ഫുരണ ഭയങ്കര മഹാഹസ്തുൻ കരാളാങ്കുനിൽ. പതിമൂടവ రోజునే ఈ పాపాత్ముడికి ఏముడు ఎలా కనపడతాడు? నల్లని రంగులో కనపడతాడు, కాటుక రంగులో కనపడతాడు, కాకి రంగులో కనపడతాడు. అందుకే నీల, అభ్ర, అంజన, పుంజ, వర్ణు అన్నారు. నల్లని మేఘంలాగా, అంజనం అంటే కాటుక, కాటుక ముద్దలాగా కనపడతాడు ఆయన. మరీ అంత నల్లగా కనపడతాడట, గౌడిగే చర్మమే ఇక. అరుణోన్నిద్రాంబకో దగ్గర ఎర్రగా చింతనిప్పులు లాంటి కళ్ళతో కనపడతాడట. అంత భయంకరంగా ఉంటాయి కళ్ళు. ఈయన చూస్తే నలుపు, కళ్ళు చూస్తే ఎరుపు అనమాట. ఇంకా చూడడానికి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆభీలస్ఫీత నిశాత దంష్ట్రు, మంచి పొడవుగా భయంకరంగా ఉన్న కోరలతో కనపడతాడు. కోరలు పొడుచుకొస్తాయన్నమాట, సింహం కోరలు కూడా అలా ఉండవు. అటువంటి పొడవైన పదునైన కోరలతో దంతాలతో కనపడతాడు. ఇంకా కనుబొమ్మలు ఎలా ఉంటాయి? ఈ కనుబొమ్మలు ఇలా దగ్గరికి పెట్టి మరి చూస్తాడట, దగ్గరికి ముడివేసి చూస్తాడు. ఈ కనుబొమ్మలు ఇంతంత లావు జుట్టుతో భయంకరంగా ఉంటాయి. ఒక్కొక్కడి కనుబొమ్మలు ఉంటాయి, ముళ్ళపంది కనుబొమ్మల్లో ఉంటాయి ఆ వెంట్రుకల్లాగా, అంత భయంకరంగా ఉంటారు. మరి ఏమిటో దురదృష్టం. సహజంగా కనుబొమ్మలు ఒత్తుగా ఉండడం ఒకటిని, ఇది మరీ భీకరాకారం. నానారుజా కాలోగ్రాంతక మృత్యు వందితు, ఆయన పక్కనే ఎవరుంటారు వీడికి రాగానే? యముడు ఒకటే కాదు, యముడు పక్కన ఎవరెవరు ఉంటారట? రోగాలు, నానారుజలు. ఒక రోగం కాదు, కుష్ఠరోగం, క్షయరోగం, ఇంకా ఆ రోగం, ఈ రోగం, దగ్గులు, తుమ్ములు, ఇవన్నీ ఈ రోగాలన్నీ యముడు పక్కనే ఉంటాయి. దాంతోపాటు కాలుడు పక్కన ఉంటాడు, మృత్యుదేవత ఉంటుంది. కాలచక్రం, మృత్యుదేవత, రోగములు పక్కనే ఉంటాయట. యముడు ప్రాణం తీయాలనుకుంటే ఏం చేస్తాడనమాట? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పంపుతాడు, ఆర్డర్లో పంపుతాడనమాట. గవర్నమెంట్కి ఏదైనా అప్లికేషన్ పెడితే ఒకటి సంతకం పెట్టాలి ముందు, వెరిఫికేషన్ క్లర్క్, క్లర్క్ తర్వాత పై ఆఫీసర్, పై ఆఫీసర్ అయ్యాక ఆ పై ఆఫీసర్, ఇలాగా ఈ వెరిఫికేషన్ లాగా ఈయన కూడా చచ్చే ముందు వీళ్ళని పంపుతాడనమాట. ముందు రోగాలను పంపుతాడట, రోగాలు వెళ్ళి వీడు పట్టుకుంటాయి. ఈ రోగాలు పట్టుకొని వీడు కక్కు కక్కుని తగ్గుకుంటూ చూపులు కనపడక మంచం మీద పడతాడు. ఈ రోగాల చేత పీడింపబడ్డాక కాలచక్రాన్ని పంపుతాడు, కాలం వీడిని లాక్కొస్తుంది, ఆఖరిని మృత్యుదేవత ఎడుతుంది. ఆ మృత్యుదేవతకి సహాయంగా కింకర్లు ఎడతారు. వాళ్ళందరూ పక్కనే ఉంటారు ఇప్పుడు యముడి దగ్గర. వీళ్ళందరూ నమస్కరిస్తారట పైకి యముడికి, ముందు రోగములు, ఆపై కాలం, ఆ తర్వాత మృత్యుదేవత. వీరందరి చేత నమస్కారములందుకుంటున్న భయంకరాకారుడు యముడు దర్శనమిస్తాడు. ఆయన ఎలా ఉంటాడు? గద, దండ, పాశ, లోల, స్ఫురణ, మహాహస్తుడు ఆయన. ఆయనకి 8 చేతులుంటాయి. ఒక చేతిలో గద, ఒక చేతిలో తాడు, యమపాశం అంటాం దానిని, మరో దాంట్లో శూలం, మరో దాంట్లో దండం, యమదండం అని ఉంటుంది. ఆ కర్ర ఇలా అన్నాడంటే శిక్ష అమలు చేస్తారు, కర్ర పైకెత్తారంటే శిక్ష ఆగిపోతుంది. అటువంటి దండం, ఇటువంటి వాటిని చేతుల్లో పుచ్చుకుని ఉంటాడు. కరాళాంగుని, అవయవములు భయంకరంగా వంగి ఉంటాయట. మనక వల్లే స్ట్రైట్గా ఉండవు అవయాలు. చెయ్యిలా వంగి ఉంటుంది, మూతిలా వంగి ఉంటుంది. అవతల వాడిని భయపెట్టడానికి అలా కనపడతాడు ఆయన. అవయవాలు కూడా వంకర టింకరగా భయంకరంగా ఉంటాయి. ఇటువంటి అవయవములు కలిగినటువంటి వాడు ఆ యముడిని చూడగానే వీడు వణికిపోతాడు. ఇప్పుడు యమధర్మరాజు గారు ఆ వచ్చిన వాడిని ఒకసారి ఏం భయపెట్టడు. ఏమోయ్ చిత్రగుప్త, వీడేం పాపాలు చేశాడో చెప్పంటాడట. అప్పుడు చిత్రగుప్తుడు, నిజానికి యముడికి తెలియంది ఏముంది చెప్పండి. యముడు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా కనిపెట్టగలిగేవాడు ఆయన. ఆయన అలా కళ్ళు మూసుకుంటే, ఓహో ఈ ఆదివారం 10:12 పద్మాగర్ గారు విద్యానగర్లో షిరిడి సాయిబాబా మందిరంలో గరుడ పురాణం చెబుతున్నారు ఆయన తెలిసిపోతుంది. చారచక్షు అన్నారు ఆయన. ఆయనకి ఇక తెలియందంటూ లేదు. ఆ మహానుభావుడు ఏ మూల ఏమి జరిగినా కనిపెడతాడు. అయినా ఏమీ ఎరగనట్టుగా చిత్రగుప్తుడిని పిలుస్తాడట. పిలిచి వీళ్ళెవరు ఏమిటంటే అప్పుడు చిత్రగుప్తుడు చెప్తాడనమాట, వీడు ఆధార్ కార్డు ఇదండి అంటాడు. ఆయన దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది. ఈ ఆధార్ కార్డులన్నీ నమ్మడానికి లేదు, ఇవి ఎంతకాలం ఉంటాయో తెలియదు. మనకి భూలోకంలో ఎన్ని గుర్తింపు కార్డులు, ఒకడు వచ్చి ఓటర్ కార్డు అంటాడు, ఒకడు ఆధార్ అంటాడు, ఒకడేమో పాన్ కార్డు అంటాడు, ఒకడు బ్యాన్ కార్డు అంటాడు. మనకు ఒక్కొక్కళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్, ఇలా ఎన్ని గుర్తింపు కార్డులు ఉంటాయో తెలియదు. కానీ
అక్కడ అది ఏమి ఉండదు. ఖచ్చితంగా ఆయన ఎవడి ఆధారం ఏమిటో చెప్పేస్తాడు. ఈ క్షణంలో మనం ఎక్కడ ఏ మూల ఏం చేసినా ఆయనకి తెలుస్తుంది. అందుకనే ఆయన, ఎరా అబ్బాయిలు మీరేం చేశారు మీ గురించి మీరు చెప్పుకోండి అంటాడు. అట్ట ముందు చిత్రగుప్తుడిని పిలిచి, చిత్రగుప్త వీళ్ళు చెబుతున్నది నిజమో లేదో నోట్ చేసుకుంటాడు. అక్కడికి వెళ్ళాక మనం అబద్ధం ఆడలేమండోయ్. మన ఇక్కడైతే భూలోకంలో నబ్బెబ్బే అమ్మతోడండి నేనేం చేయలేదండి అని అబద్ధాలు ఆడేస్తారు. దొంగ సాక్ష్యాలు, మళ్ళీ వీడికి వాదించేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. జడ్జి గారి దగ్గర ఎన్ని రకాల వాదోపాదాలు ఉంటాయి. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళగానే, ఆయన చూడగానే, ఆ భయంకర రూపాన్ని చూడగానే, మహత పుణ్యయోగేన మానుష జన్మ లభ్యతే తప్రాప్య నకృతో ధర్మ కీదృశం హిమయాకృతం. ప్రభు నీ దగ్గర మేము అసత్యం ఆడగలమా? నువ్వు ఆ చిత్రగుప్తుడినో విచిత్రగుప్తుడినో అడగక్కర్లా, మాకు తెలుస్తోంది మేమేం చేసాము. రాక 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 మానవ జన్మ వస్తుంది. ఎన్నో జన్మలు ఎక్కాక పిల్లిగా, కుక్కగా, మంచంలో నల్లిగా, గోడ మీద బల్లిగా, వీధిలో పిల్లిగా, లేక పులికి తల్లిగా, ఇలా ఎన్నో జన్మలు ఎత్తాం. దోమలు అయ్యాం, గొల్ల భామలు అయ్యాం, అయ్యి 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 చివరికి రాక రాక మా అదృష్టవశాత్తు మానవ జన్మ వచ్చింది. ఆ మానవ జన్మలో చెయ్యవలసిన మంచి పనులు చెయ్యక వ్యసనాలకి గురి మహాత్ముల్ని తిట్టి ఘోర పాపాలు చేశాం. ఇప్పుడు మళ్ళీ ఒక ఆయన అడిగాడు, ఏమండి ఇప్పుడు మీరు కూడా మాకు ఈ పాపాల గురించి చెప్పి మమ్మల్ని తిడుతున్నారు కదండి అన్నాడు. మేము చెప్పేది తిట్టడం కాదు, ఈ పాపాలు చేస్తే నష్టపోతారని చెబుతున్నాం. గురువులు చెప్పకపోతే ఎవడు చెప్తాడు? గురువు గారికి మాత్రమే చెప్పే అధికారం ఉంటుంది. మీరు ఇతరుల దోషాలు ఎత్తి అనవసరంగా పాపాల పాలవ్వకూడదు. కానీ వేదవ్యాసుడు సద్గురువు, ఆయన ఎవరు ఏ పాపం చేస్తారో ఏ నరకం అనుభవిస్తారో చెప్పకపోతే మనకు తెలియదు. కాబట్టి గురువులు చెప్పడం వేరు, పురాణ రూపంలో చెప్పడం వేరు, వ్యక్తిగతంగా ఆ మనిషి దగ్గరికి వెళ్ళి వాడికి సంబంధించిన ఇతరులకు చెప్పడం వేరు. అందుకే ఇక్కడ వీళ్ళు అంటారట, రాకరాక మాకు మానవ జన్మ వచ్చింది, ఏదో పుణ్యయోగం వల్ల వచ్చింది, అయినా ఈ మానవ జన్మని మేము సార్థకం చేసుకోలేకపోయాం, దురదృష్టం మమ్మల్ని వెంటాడింది, మేము అక్కడ ధర్మం చేయలేదు చెప్పేస్తాడు వాడు. నతీర్థ సేవా విహిత విధానతో శృతం పురాణం నచ పూజితోజ్ఞో నవేద శాస్త్రార్థ పద ప్రమాణం దేహిన్ క్వచిన్ నిస్తరయత్వయాకృతం. ఒక్కనాడు కూడా తీర్థయాత్రకు వెళ్ళలేదు. నా తీర్థసేవ విహిత విధానత, శాస్త్ర ప్రకారం తీర్థయాత్రలు చేయాలి. మళ్ళీ అది కూడా అసలు ఈ ఒక్క శ్లోకంలో ఈ పాదానికి చెప్పవలసిన అర్థం అంతా ఎంత కాదు, అంత భాష్యం చెప్పచ్చు. తీర్థయాత్రలు చేసినంత మాత్రం చేత పుణ్యం రాసుమా? తీర్థయాత్రలు చేసేవాళ్ళందరికీ పుణ్యం వస్తుంది అనుకుంటున్నారా? రాదు. ఎందుకని? విధానత తీర్థసేవ విహిత, తీర్థసేవ విధానత విహిత అన్నాడు. ఎలా చెయ్యాలో తీర్థయాత్రలు అలా చెయ్యాలి. శాస్త్ర ప్రకారముగా తీర్థయాత్రలు చెప్పితే తీర్థయాత్రలకి బయలుదేరడానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారంగా ఇక్కడ గుళ్ళోకి వెళ్ళాలట ముందు. ఎప్పుడూ కూడా తీర్థయాత్రలు చేయడానికి ఒక వారం రోజుల ముందు గుళ్ళోకి వెళ్ళాలి. ఆ భగవంతుడికి యథాశక్తిగా మన ఓపికను బట్టి ప్రదక్షిణ చెయ్యాలి, లేదా ఒక నమస్కారం చెయ్యాలి. గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువు పాదాలు పట్టుకోవాలి. మేము తీర్థయాత్రకు వెడుతున్నాం, అనుమతి ఇవ్వండి అని అడగాలి. అప్పుడు గురువుగారు వెళ్ళి రమ్మనాలి. అప్పుడు తీర్థయాత్ర ప్రారంభం అవుతుంది. అసలు విధానం ఇది ప్రారంభం. నేను చెప్పలేదు, ఇందులో ఆచారకాండలో చెప్పిన మాట చెబుతున్నాను. గరుడ పురాణములో ఆచారకాండలో మనందరికీ ఆచార్యుడైన వ్యాసుడు ఏమన్నాడు, తీర్థయాత్రలకు ఒక విధానం ఉన్నది. ముందుగా మీరు ఒక ఆలయానికి వెళ్ళి ఆలయంలో దేవతలకి నమస్కారం చేయాలి. మీకందరికీ ఎవరికో ఒకరికి ఏదో గురువు ఉంటూనే ఉంటాడుగా, ఆ గురువుకు ఒక నమస్కరించి, గురువుగారండి మేము ఇలా తీర్థయాత్రకు పెడదాం అనుకుంటున్నామండి, మేము గానుగాపూర్ పెడదాం అనుకుంటున్నామండి, లేకపోతే షిరిడి పెడదాం అనుకుంటున్నామండి, కాశీ పెడదాం అనుకుంటున్నామండి, వెళ్ళమా అని అడగాలి. గురువుగారు వెళ్ళవచ్చు అంటే వెళ్ళండి, మళ్ళీ ఆయన వద్దు అన్నాడంటే దాని వెనకాతలకు అంతరార్థం ఉంది, వెంటనే ఆగిపోవాలి మళ్ళీ. కాబట్టి ముందు గురు కటాక్షం పొందాలి, పొందిన తర్వాత అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మళ్ళీ దీక్షా కంకణ ధారణ చేయాలి యాత్రాస్థలాలలో. అక్కడ చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు ఆ క్రమంలో చెయ్యాలి. దీనికి ఏమని పేరు? విధానము. అందుకని గరుడ పురాణంలో 3వ అధ్యాయంలో ప్రేతకాండంలో విధానత తీర్థసేవ విహిత, శాస్త్ర ప్రకారముగా ఎప్పుడూ తీర్థసేవ చెయ్యాలి.
ఒకవేళ అలా చెయ్యకపోతే ఉపయోగం లేదు. అందుకే ఇక్కడ నేను చేయలేదు శాస్త్ర ప్రమాణం ప్రకారం అన్నాడు ఆయన. మందుంది, ఔషధం ఎలా వేసుకోవాలి? డాక్టర్లు చెప్పినట్టు వేసుకోవాలి. డాక్టర్ గారు ఎలా చెబితే అలా వేసుకోవాలి. ఖాళీ కడుపున ఈ ట్యాబ్లెట్ వేసుకోకూడదని ఇచ్చినప్పుడు ఖాళీ కడుపును తింటే వికారం పెట్టి చచ్చిపోతాం, వికటిస్తుంది, వాంతులు అవుతాయి. ఆ ట్యాబ్లెట్ వల్ల ఉపయోగం ఉండదు. హోమియోపతి మందు ఇచ్చేటప్పుడు డాక్టర్లు ఏమంటారంటే కాఫీ టీలు తాక్కో ఒక అరగంట ముందు కానీ వెనక్కి కానీ, ఏమీ తినకు, ఖాళీ కడుపుతో వేసుకో అంటారు. అలా వేసుకుంటేనే ఆ మందు పనిచేస్తుంది. ఔషధము ఎలాగైతే వైద్యులు చెప్పినట్టు మనం స్వీకరిస్తేనే ఫలితమిస్తుందో, తీర్థయాత్రలు కూడా అలా పెడితేనే ఉపయోగం. మనకుగా మనం ఏదో టికెట్ బుక్ చేసుకుని, మనకుగా మనం తోచినవి తింటూ, అక్కడికి తోచిన వెంటనే వెళ్ళడం, ఏదో చోట ఉండడం, ఏదో రకంగా దర్శనం చేసుకుని వస్తే అప్పుడు ఆ తీర్థయాత్ర ఫలితం నీకు నూటికి ఒక్క వంతు మాత్రమే ఫలితమిస్తుంది, 99 వంతుల ఫలితం లేకుండా పోతుందట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తినవలసిన ఆహారం తినకుండా వేరే ఆహారం తిన్నా, దర్శనము క్రమ పద్ధతిలో చేసుకోకపోయినా రావలసిన ఫలితం రావడంలా. అందువల్ల విధానముతో యాత్ర చెయ్యాలి. అప్పుడేమిటనమాట, ఓహో ఇక్కడ ఈ స్థలం గురించి తెలుసుకుంటాం. కాశీ విడితే దానికి ఒక విధానం తెలిసిన, కాశీఖండంలో ముందు డుంటి విఘ్నేశ్వర దర్శనం చెయ్యాలి, మణికర్ణికా ఘట్టంలో స్నానం చెయ్యాలి. ముందు స్నానం మణికర్ణికా ఘట్టంలో ఒక్కసారైనా చెయ్యాలి, ఆ తర్వాత డుంటి విఘ్నేశ్వర దర్శనం, దర్శనానంతరం అన్నపూర్ణ దర్శనం, అన్నపూర్ణ దర్శనం తర్వాత శనైశ్చర దర్శనం, అప్పుడు గుళ్ళోకి వెళ్ళి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ దర్శనం అయి బయటకు వచ్చాకే విశాలాక్షి దర్శనానికి వెళ్ళాలి. ఈ విధానం పాటించకపోతే కాశీ వెళ్ళినా అక్కడ ఎంతకాలంలో ఉపయోగం లేదు. మన ఇష్టం వచ్చినట్టు ఓసారి అన్నపూర్ణం చూసాం, ఓసారి అక్కడికి వెళ్ళామంటే అక్కడ క్రమ పద్ధతిని పాటించకపోతే ఆ దర్శనం వల్ల ఉపయోగం లేదు. అక్కడున్న రోజుల్లో ఏ ఆహారం స్వీకరించాలి, ఏ జపం చేయాలి, ఏ గురువుని ఆశ్రయించాలి, ఇవన్నీ నియమాలు ఉన్నాయి. అవి పాటించకపోతే కాశీక్షేత్రంలో ఉండి కూడా వాడు మూసీక్షేత్రంలో ఉన్నవాడు అయిపోతున్నాడు. అందుకని ఇక్కడ యమధర్మరాజుతో ఈ చచ్చిపోయిన వాళ్ళు అంటారట, నతీర్థ సేవా విహిత విధానత, బ్రతికున్న రోజుల్లో శాస్త్ర ప్రకారం మేము తీర్థయాత్రలకి వెళ్ళలేదు. దేహిన్ క్వచిన్ నిస్తరయత్వయాకృతం, శ్రద్ధ ప్రకారంగా యాత్ర చేయకపోతే నాకు స్వర్గానికి వెళ్ళే యోగం ఎక్కడొస్తుంది? నేను తరించక శరీరం విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాను. నా కర్మ భూలోకంలో ఉన్నప్పుడు దుర్బుద్ధి పుట్టింది, సద్బుద్ధి కలగలేదు, నన్ను క్షమించి యమరాజా అంటాడు. పోనీ ఇంకేమైనా చేసావా, పురాణం విన్నావా అంటాడు యమధర్మరాజు. శృతం పురాణం నచ పూజితో జ్ఞో, పురాణమును శ్రద్ధగా వినలేదు అంటే మాట వరుస కూడా పురాణం వినలేదు. పోని పురాణం వినలేకపోతే వినలేకపోయావు, పురాణమును చెప్పిన వాడిని పూజించావా? పూజితజ్ఞ అంటే పురాణమును చెప్పేవాడిని తప్పక పూజించాలి, వాడు పూజితోజ్ఞ అని పిలువబడతాడు. అబ్బే లేదండి, పురాణం విన్నాక గురువుగారికి ఎందుకు దండం పెడతాం, బయట నుంచి వెళ్ళిపోయాం, ఆయనకి దండం పెట్టాలి అంటే బోడి అనుకున్నానండి అంట. పురాణం వినలేదు, చెప్పిన వాడికి నమస్కరించలేదు. పోని వేదములనన్నా నమ్మావా? నవేద శాస్త్రార్థవజ ప్రమాణితం, వేదములను శాస్త్రములను నమ్మలేదు, అందులో చెప్పిన వాటిని ప్రమాణంగా సేకరించక. గురుగారు అలాగే చెబుతారండి, మన దాన్ని మనం చేసుకుందామండి అనుకున్నాను. నేను నమ్మలేదు సుమా, ఆయన చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టలేదు సరిగదా, పక్క వాళ్ళకు కూడా అలాగే చెప్తారట వీళ్ళు కొంతమంది. గురువుగారు అలా చెప్తారు కానండి, మన దాన్ని మనం చేసుకుపోదామండి. గురువుగారు డుంటి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళమన్నారా, పర్వాలేదు మనం కొంటి విఘ్నేశ్వరుడి దగ్గర నుంచి వద్దామండి అంటారట. ఈ విధంగా శాస్త్ర ప్రమాణమును నమ్మక ఇతరులకు నమ్మేటటువంటి వాళ్ళకి దుర్బోధ చేసి నడుచుకున్నాను, అందుకే నేను నరకానికి వచ్చాను, అయినా నన్ను క్షమించని ఏడుస్తాడు. అప్పుడు సర్వజ్ఞుడు ఎవడేమంటాడు, నా దగ్గరకు వచ్చి నేను ఏ శాస్త్రాన్ని నమ్మలేదు, వేదమును నమ్మలేదు, తీర్థయాత్రలు చేయలేదు, అయినా క్షమించంటావా? నిన్ను క్షమించాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది, కనీసము ఈ చేసిన పాపములు తుడిచి పెట్టడానికి కావలసిన ధర్మకార్యం ఒకటైనా చేసావా? అది నీకు తెలియదు, ఎందుకంటే ధర్మం సూక్ష్మం కదా. ఎందుకంటాడంటే ఎవడి మాట, నిజంగా యావజ్జీవితం తీర్థయాత్రలు చేయలేదు, వేదములను నమ్మలేదు, పురాణములు నమ్మలేదు, ఏమీ నమ్మలేదు, కానీ చిట్ట చివరి వాడు అదృష్టం వాడు చచ్చేటప్పుడు నామస్మరణ చేసి ఉండొచ్చు, వాడు ఎక్కడో అదృష్టం బాగుండి, వాడు సుడి బాగుండి చచ్చే ముందు గోవింద అన్నాడేమో, గోవింద అనే ముందు గోవింద అన్నాడేమో. అలాంటివి వీడికి తెలియవు గనక ఆయన మళ్ళీ చిత్రగుప్తుడికి వేసి తిరిగి ఏమడంటాడు, చిత్రగుప్త వీడు కనీసం అంత్యకాలంలో అయినా భగవన్నామం చేశాడా, లేక మనకి తెలియకుండా ఏదైనా పుణ్యకార్యం చేశాడా, ధర్మ సూక్ష్మమును ఆచరించాడా. అనగానే చిత్రగుప్తుడికి అన్నీ తెలుసు, అయినా ఆయన ఏం చేస్తాడు, శ్రవణులు అని పేరు కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని పిలిపిస్తాడు, వాడు సాక్షులు చారచక్షువులు, వాడు యమధర్మరాజు గారికి చిత్రగుప్తుడికి పక్క నుండి సలహా ఇచ్చే చారులు దూతలు వాళ్ళకి శ్రవణులు అని పేరు. వీళ్ళు బ్రహ్మ మానసపుత్రులు సుమా, వీళ్ళు ఎంతమంది ఉంటారు, 1,116 మంది ఉంటారు. ఏకకాలంలో ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా చూసేస్తారు, అసలు సీసీ కెమెరాలు వాళ్ళే, మన సీసీ కెమెరాలు అక్కడుంటే ఇక్కడ, ఇక్కడుంటే అక్కడ కనిపెట్టలేవు, కానీ వాళ్ళు అలా కాదట, యావత్ ప్రపంచములో ఏ క్షణములో ఏ మూల ఎవరు ఏం చేసినా తెలిసిపోతుంది, ఆవిడెవరో వచ్చారు ఇక్కడ గుమ్మం దగ్గర కూర్చున్నారని చెప్పేస్తారు వాళ్ళు, అంత గొప్పవాళ్ళు వాళ్ళు. శ్రవణాహ బ్రహ్మణ పుత్ర సర్భూపాతాళచారిణ దూరశ్రవణ విజ్ఞానాహ దూరదర్శన చక్షుష. శ్రవణులు అంటే బ్రహ్మ మానస పుత్రులు, బ్రహ్మగారు తన మనస్సంకల్పంతో సృష్టించాడు, వాళ్ళ సంఖ్య 1,116. స్వర్భూపాతాళచారిణ స్వర్గంలో పాతాళంలో భూలోకంలో ఎక్కడైనా క్షణాలలో వాలిపోగలరు, అన్ని చోట్ల క్షణంలో వెళ్ళగలరు వాళ్ళు, ఎక్కడ ఏం జరుగుతున్నా వినగలుగుతారు. మనకంటే మైకు ఉంటే కానీ వినలేం కదా, మైకులో పొరపాటున రీసౌండ్ వస్తే విసుగొస్తుంది మనకి, క్లారిటీ లేదండి అంటాం, కానీ వాళ్ళకి అదేం అక్కర్లేదట. మనం లోపల లోపల కొనుక్కున్నా ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా భార్యాభర్తలు పెదాలు కొనుక్కున్నా వాళ్ళకి తెలిసిపోతుంది, ఏముండాయ్ మీ మరిది గారికి విషం పెట్టి చంపేసి ఆస్తి రాక్కోండి అని మనం రహస్యంగా అనుకున్నా అది వాళ్ళకి తెలిసిపోతుంది, ఏముండాయ్ మీ బావగారిని చంపేసి వాళ్ళ ఆస్తి వాళ్ళ కొట్టెక్కడో ఉందట అక్కడెక్కడో గడియార స్తంభం దగ్గర అది లాగేసుకోండి అని పెళ్ళం తన భర్తకి చెబితే అది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది, ఏమిటో ఎక్కడ ఏ మూల ఏం జరిగిపోయినా అన్నీ తెలిసిపోతాయి, కొనుక్కుంటే తెలిసిపోతాయి వాళ్ళకి, రహస్యంగా అనుకున్నవి తెలిసిపోతాయి. వాళ్ళు వెంటనే ఏం చెబుతారు, ఏమిటి గురువుగారు కష్టపడి మిమ్మల్ని తీర్థయాత్రకి తీసుకెళ్ళి పురాణాలు చెబితే ఆ గురువుగారి గురించి ఇలా పిచ్చివాగుడు అవుతావా, వేసేయండి వీళ్ళకి కొరత అని కొరత అనో శిక్ష ఉంటుంది. కొరత అంటే తెలుసుగా మీకు, సోలం చెక్కి వికెట్లలో ఉంటాయన్నమాట, ఒక కర్రను భూమిలో పోస్తారు, ఆ కర్ర ఇనప కర్ర సన్నగా చెక్కేస్తారు, దాన్ని భలే భయంకరమైన పొదును దానిలోకి తీసుకెళ్ళి మలద్వారం కూడా దింపేస్తారు, దానికి కొరత అని పేరు అనమాట. మలద్వారం ఎంత ఉంటుంది, అది ఈ మనిషిని ఈ కాళ్ళు అట్టుకెళ్ళి కసిక్కిన అందులో దింపుతారు. అందుకే రహస్యంగా గురువుగారిని తిట్టకూడదు, ఏదన్నా అనుమానం ఉంటే గురువుగారు మాకు అనుమానం వచ్చిందండి అని ఎదురుకుండా అడిగేయండి, పొరపాటు వెనక్కి వెళ్ళిపోయి మీ ఇంట్లో కూర్చుని ఎక్కడో మాట్లాడుకుంటే అది గురువుగారికి తెలియకపోవచ్చు, సీసీ కెమెరా ఈయన దగ్గర లేకపోవచ్చు, నేను రికార్డు చేసి వినకపోవచ్చు, కానీ యమకింకరులకి తెలుసు, శ్రవణులకి తెలుసు, వాళ్ళు వింటారు. అంతరంగమందున అపరాధములు చేసి మంచివాణి వలెను మనుదుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా. ఎన్నో అపరాధాలు చేసి పైకి మంచివాళ్ళు నటిస్తాట, ఎదురుకుండా ఉన్నప్పుడు అయ్యి అవో మా గురువుగారు దేవుడు ఆయన ఏం చెబితే అది వింటామండి, నీ ఎన్ని అబద్ధాలు ఆడినా రహస్యంగా నువ్వేం మాట్లాడినా అది ఇతరులకు తెలియకపోవచ్చు కానీ ఈశ్వరుడికి తెలుసు. అందువల్ల రహస్యం అనేది ఇక్కడ ఆయన దగ్గర, ఆ యమధర్మరాజు గారి దగ్గర రహస్యం ఉండదు. నో సీక్రెట్స్, అక్కడ టాప్ మోస్ట్ సీక్రెట్స్ కూడా కనిపెట్టి చెప్పేవాడు ఈ శ్రవణులు అన్నమాట. అందుకే వీళ్ళు స్వర్గలోకంలో భూలోకంలో పాతాళంలో చరిస్తారు, ఎక్కడ ఏం జరిగినా చూస్తారు వింటారట, దూరశ్రవణ విజ్ఞానాహ అన్నాడు. అందుకే ఏ మూల ఏం జరిగినా వాళ్ళకి తెలిసిపోతే, అసలు దూరశ్రవణ యంత్రం వాళ్ళదే. దూరదర్శన చక్షుష, ఎక్కడ ఏం జరిగినా చూడగలుగుతారు. వాళ్ళ భార్యల పేరు వాళ్ళకేమని పేరు, శ్రవణ్య శ్రవణి, స్త్రీలింగంలో శ్రవణి, పుల్లింగంలో శ్రవణ, బహువచనంలో శ్రవణాహ, స్త్రీలింగంలో బహువచనంలో శ్రవణ్య. ఈ మగవాళ్ళేమో శ్రవణులు, ఆడవాళ్ళేమో శ్రవణ్యులు. వాళ్ళెవరన్నమాట, భార్యలు, ఈ మగవాళ్ళ భార్యలు, శ్రవణుల యొక్క భార్యలు శ్రవణ్యులు. వాళ్ళేం చేస్తారు, ఆడవాళ్ళ రహస్యాలు వాళ్ళు కనిపెడతారు, మగవాళ్ళ రహస్యాలు మగవాళ్ళు. వీళ్ళు 1116 వాళ్ళు 1116 ఈ దంపతులు ఎప్పుడు వీళ్ళ పని ఇదే అనమాట. ఈ సమయంలో ఫలానా ఆయన ముందు కూర్చుని విన్నాడు, వాళ్ళ ఆవిడ వెనకాల కూర్చుని వింది అని భార్యాభర్తలు ఇద్దరు వస్తే తెలిసిపోతుంది వాళ్ళకి, రాకపోయినా తెలిసిపోతుందట. ఆడైనా మగైనా ఎక్కడ ఏ మూల ఎవరు చేసినా సమస్తం కనిపెట్టే పరమ పుణ్యాత్తులు వాళ్ళకి అంత శక్తి ఉన్నది. వీళ్ళు తత్వత అంటే పైకి చెప్పకుండా చేసే పనులు కూడా లోపల సంకల్పం చేసినా తెలిసిపోతాడ. పనులు చెయ్యక్కర్లా, కానీ మనస్సులో ఒక ఊహ వచ్చిందిగా, ఉపన్యాసం అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళిపోతాం అని అనుకుంటే కూడా వాళ్ళకి తెలిసిపోతుంది, ఈ పూట విజయవాడ వెళ్ళడం ఏలూరులో ఉండిపోతాం అనుకుంటే తెలిసిపోతుంది. ఇంత గొప్పవాళ్ళు ఏంటండి వీళ్ళు, అసలు ఈ మనస్సులోకి చొరబడి తెలుసుకుంటారు వాళ్ళు. అందుకే తత్వత అన్నాడు, నేను ఈ కాగితం మీకు ఇస్తాను, నేను చెప్పిన శ్లోకములలో అసత్యం ఉందో లేదో మీరు గరుడ పురాణంలో వెళ్ళి చూసుకోండి, గురువుగారు ఏమైనా కల్పించి చెప్పారేమో తెలుసుకోండి, మాట వరసకు కూడా నేను ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. అంతటి మహాత్ములు వాళ్ళు. అందుకే వాళ్ళని చిత్రగుప్తుడు పిలిచి ఈ వచ్చిన వ్యక్తిని నిలబెట్టి వీళ్ళంతా ఎవరు ఎక్కడ ఏ మూల ఏం చేశారో చెప్పండి అని అడుగుతారు. అడగగానే వెంటనే వాడు చెప్పేస్తాడు, సాక్ష్యం మొదలు పెడతారు. వీడు ఈ సంవత్సరంలో పుట్టాడు, వీడెవడో ఫలానా 1965 పుట్టాడు, వీడు 1966 పుట్టాడు, వీడు 1940 పుట్టాడు, వీడు 1950 పుట్టాడు, వీడు ఈ సమయంలో చదువుకున్నాడు, చదువుకునేటప్పుడు స్నేహితులతో కలిసి ఫలానాతోటి సిగరెట్ కాల్చాడు, ఫలానాతోటి తాగాడు, ఫలానాతోటి టిఫిన్ తిన్నాడు, ఫలానాతోటి వీడు లంచం పుచ్చుకున్నాడు, వీడు ఫలానాతోటి దానం చేశాడు, ఇలా సమస్తం మంచి చెడ్డ అన్నీ కూడా, ఎక్కడ సర్వీసులో చేరాడు, ఎక్కడ రిటైర్ అయ్యాడు, ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు, ఎక్కడ విజయవాడలో పనిచేశాడు, లేకపోతే ఎక్కడ ఏలూరులో ఉన్నాడు, ఎక్కడ అమెరికాలో ఉన్నాడు, ఇలా సమస్తం కొండ మందులు కొట్టి చెప్పేస్తారు. వాడికే మతిపోతుంది అనమాట, ఓహ్ బాబోయ్ నా బాయ్ ఓడేట ఎంత ఉందా నిజమేనండి మీరు చెబుతో గుర్తొస్తుంది అంటట. వీడు కూడా వద్దండవు, ఎందుకంటే వీడికి అవన్నీ గుర్తొస్తాయి పాతవన్నీ అనమాట. ఆ ఫలానాతోట బల్ల కింద చేయిబెట్టాడు, ఫలానాతోట బల్ల మీద చేయిబెట్టాడు, ఫలానాతోట గురువుగారికి ఎంత ఇవ్వాల్సి వచ్చిన తోట 10,000 ఇస్తానండి 25,000 ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. గురువుగారికి ఎగ్గొట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక గురువుగారికనే కాదు, ఎక్కడైనా అప్పు పుచ్చుకుని ఎగ్గొట్టకూడదు, వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము వాళ్ళకి న్యాయబద్ధంగా ఇవ్వాలి, ఇలా రకరకాలైన పాపములన్నీ వాళ్ళు ఏకరువు పెడతారు. అప్పుడు వీడన్నీ విని, ఏమండి యమధర్మరాజు గారు, మేము ఎక్కడో రహస్యంగా కనీసం నా కుడి చేత్తో చేసిన పని ఎడం చేత్తో కూడా తెలియకుండా చేసిన అవి కూడా మీకు ఎలా తెలిసిపోతున్నాయండి బాబు, ఈ విషయం మాకు ముందే తెలుసుంటే కొంచెం జాగ్రత్త పడేవాళ్ళం అంటారట పాపం. కానీ అప్పటికే ఏమైపోయింది, పుణ్యకార్యం అయిపోయింది, కాలం వెళ్ళిపోతుంది, కాలం మళ్ళీ వెనక్రమంటే వస్తుందా? ఒక్క అవకాశం ఇస్తే భూలోకానికి వెళ్ళి మళ్ళీ పుణ్యం చేసుకుంటూ ఉంటారు వీళ్ళు, కానీ అవకాశం ఎముడు ఇవ్వడు. ఇంకో రహస్యం చెప్పనా, ఇచ్చినా మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ మామూలైపోతాం, పునర్భూషికో భవ, ఈ భూమి మీద ఉన్న లక్షణం అది. ఇప్పుడు ఈ వింటున్నప్పుడు మీ అందరికీ ఏమనిపిస్తుంది అనమాట, ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుందాం, పుణ్యకార్యాలు చేద్దాం అనిపిస్తుందా? మళ్ళీ ఇక్కడ స్వస్తి అనగానే మీరు లేచి నిలబడి ఇలా దులుపుకోగానే ఇక్కడిక్కడే దులిపేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఆయన అలా చెబుతాడు కానండి, మనం ఎక్కడ పాటిస్తామండే అంటారు. ఒక్క దెబ్బకి అంతా దులిపేసినట్టే, ఎంత విచిత్రం. అందుకే శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అన్నారు. శ్మశాన వైరాగ్యం, ఎవడైనా శ్మశానంలో చచ్చిపోయినప్పుడు చూడగానే రేపు అంతే కదా మన శరీరం కూడా అంతే కదా, ఛీ ఈ శరీరానికి ఎంత కష్టపడాలా అనిపిస్తుంది అనమాట. ఎంత విరక్తి వచ్చేస్తుందో కాసేపు, ఆ కాలిపోతున్న శరీరం చూసినప్పుడు వచ్చే బాధ అంతా ఎంత కాదు. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చి కాస్త స్నానం చేసి టిఫిన్ తినగానే అన్నీ వచ్చిపోతాడు వీడు, ఇక నేను చావను అనుకుంటాట. ప్రసూతి వైరాగ్యం అనగా ఎవరైనా స్త్రీ ప్రసవిస్తున్నప్పుడు పక్క నుండి చూసామా, ఛీ ఇంత బాధ ఉంటుందా ఇందులో, మనం పిల్లల్ని కనకూడదు అనుకుంటారట. ఈ కన్నవుడు కూడా అలాగే అనుకుంటుంది, ఒక కొడుకు పుట్టాడు ఆ పుట్టినప్పుడు ఈ బాధ ఒకటి ఉంటుంది, అందుకని ఇంకా రెండవ సన్ చిచ్చి నిల్ అనుకుంటుంది, మళ్ళీ మర్నాడు మామూలే. ఆ కాసేపే తప్ప తర్వాత మళ్ళీ పిల్లలు లేకపోతే ఎంత బాధ, పిల్లలు కనపట్టలేదండి, మాకు పిల్లలు పుట్టట్లేదండి, దీనికోసం ఏదన్నా మందు చెప్పండి, పారాయణ చెప్పండి అనుకుంటారు పెచ్చాళ్ళు. ఈ బాధ మళ్ళీ మర్చిపోతారు. ఇంకా పురాణ వైరాగ్యం, పురాణం వింటున్నప్పుడు అనిపించేస్తుందన్నమాట, ఇంకా మీదట యాత్రంతో చేస్తే గురువుగారితోటే చేద్దాం, అనవసరంగా ఉత్తుట్టిని తిరిగా అనిపిస్తుంది. మళ్ళీ దురుపుకుని బయటికి వెళ్ళాక ఆయన అలాగే చెబుతారండి, ఆయనతో మనం ఎక్కడ పెడతామండి, ఆయన చెప్పినట్టు నడుస్తామా, ఆయన చెప్పినట్టు అక్కడ ఉన్నప్పుడు వ్యసనాలు లేకుండా ఉంటామా, అదే మన దారిని మనం పెడితే హాయిగా రైల్లో బాత్రూంలో గడిపి ఉఫ్ఫు ఉఫ్ఫు లాగేస్తే వాడు అడుగుతాడు, సీసా పట్టుకెళ్ళి తాగేస్తే వాడు అడుగుతాడు అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ కాసేపు పురాణములో చెప్పినట్టుగా నడుచుకోవాలని అనిపిస్తుంది, ఆ ఉద్వేగం కలుగుతుంది అనమాట, దానికి ఏమని పేరు, పురాణ వైరాగ్యం. ఆ పురాణం విన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అందులో ఉన్న ప్రకారం నడుచుకుందాం, దానం చేద్దాం, ధర్మం చేద్దాం, అధర్మం మానేద్దాం, లంచం మానేద్దాం అనిపిస్తుంది. మళ్ళీ స్వస్తి అన్నాక ఇంటికి వెళ్ళాక అసలు ఇది మళ్ళీ గుర్తొస్తే కదా, ఇక్కడ ఉన్నప్పుడు కాసేపే మళ్ళీ బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళామా, అన్నీ మర్చిపోయినట్టే. మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చక్క ఇవాళ ఏమి సీరియల్ వస్తుందండి అంటుంది ఆవిడ. అంచేత సహజంగా లోకల్లో ఎక్కువ మంది ఒక లక్షణం ఇలాగే ఉంటుంది. అందుకని వీళ్ళు ఇప్పుడు యమధర్మరాజా మేము బ్రతుకున్న రోజుల్లో చాలా పొరపాటు చేసాం, క్షమించకూడదా అంటే ఎముడంటాడు, మూర్ఖేపి పండితే వాపి దరిద్రేవాశ్రయాన్వితే, మూర్ఖేపి పండితే వాపి దరిద్రేవా శ్రియాన్వితే, సబలే నిర్బలే వాపి సమవర్తి యమస్మృత. వచ్చిన వాడు మూర్ఖుడైనా పండితుడైనా సమానమే. పండితుడైతే పాపం చేస్తే వాడిని క్షమించడం ఆయన, ఆర్ యు పండిట్, అయినా నువ్వు భూలోకంలో తప్పు చేసావు కాబట్టి నువ్వు బ్యాండిట్టే అంటాడు. మూర్ఖుడైనా పండితుడైనా ఆ ఇద్దరినీ సమానంగా చూస్తాడు, పక్షపాతం ఉండదు. నేను దరిద్రుండండి అందుకే పాపాలు చేశానన్నా క్షమించడు, నేను కోటీశ్వరుండండి మా ఇష్టం కావాలంటే మీకు కూడా లంచం ఇస్తాం. ఐశ్వర్యవంతుడైనా దరిద్రుడైనా పండితుడైనా పామరుడైనా బలము కలిగిన వాడైనా దుర్బలుడైనా అందరినీ సమానంగా చూస్తాడు గనుక యముడికి సమవర్తి, పరమపుణ్యాత్ముడు ఆయన, ధర్మం ప్రకారం నడుచుకుంటాడు. అందుకే మహాత్ముడు అన్నారు ఆయన. ధర్మరాజు అనే పేరు ఎవరికి పెట్టారండి ఈ లోకంలో? ఇంద్రుడికి కూడా పేరు లేదు కదా, ఈయనకొక్కడికే ధర్మరాజ, ధర్మమూర్తి, ధర్మ సమవర్తి అని పేరు. ఆయనకి ఇచ్చిన డ్యూటీ అంత నిష్పక్షపాతంగా పరిపాలిస్తాడు. కన్న కూతురైనా తప్పు చేస్తే శిక్షించాడు ఆయన. ఆయన తప్పు చెయ్యడు, ధర్మ మార్గంలో నడుచుకుంటాడు. అక్కడ ఇంక దేనికి బెయిల్స్ ఉండవు, జైలే తప్ప, అక్కడ శిక్షలు తప్ప రక్షలు ఉండవు. చచ్చినట్టు అనుభవించవలసింది ఎవడైనా అక్కడికి వెళ్ళాక. అటువంటి సమవర్తి ఇంక వీడి గురించి వెనక ముందు ఆలోచించకుండా ఆయన కాలం మించిపోయింది, మంచి తరుణం మించిపోయింది, ఇక రా అంటాడు. వారు వారు చేసినవన్నీ శ్రవణులు చెబుతూ ఉండగా ఏ మూల ఏం జరిగిందో వాడు చెబుతూ ఉంటే దానికి తగిన శిక్షలు ఇస్తాడు. దాహం అని అరుస్తున్నా మంచినీళ్ళు ఇవ్వకుండా ఎవరినైనా చంపేస్తే అటువంటి వాళ్ళని తప్తవాలుకమనే నరకంలో ప్రవేశపెడతాడు. ఇసుక కాలి 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 ఉంటుందిట, ఆ ఇసుక మీద పడుకోబెట్టి వీడు మంచినీళ్ళు అంటున్నా ఇవ్వకుండా కాసేపు వేపేస్తారు వాడిని ఇసుక మీద. ఎడారిలో ఇసుకలో నడిస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు అసలు ఎడారి దాకా వెళ్ళక్కర్లా, సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ మెయిన్ రోడ్డు మీద నడిస్తే చాలు, నడవను కూడా అక్కర్లా. సిగ్నల్ అక్కడ పడితే బండి మీద కూర్చుంటే చాలు మనకి, వెనకాతలు కూర్చుని పెళ్ళం చచ్చిపోతున్నాను బాబాయ్, అందుకే కాస్త మంచి సంపాదన సంపాదించి ఏసీ కారు కొనమంటే కొనలేదు మా నాన్న నీకంట కట్టాడు అంటుంది. అరే స్కూటర్ మీదే సిగ్నల్ పడితే ఉండలేకపోతున్నామంటే నడిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అటువంటిది ఇసుక కాలిపోతున్న ఇసుక మీద వాడిని వేల సంవత్సరాలు అట్టే పెడతారు, గిజగిజగిజలు ఆడిపోతాడు. ఆ ఇసుకలో వీడు వేరుశనగ గుళ్ళు కాలిపోయినట్టు కాలిపోతాడట. చావు ఉండదు, యాతనా శరీరానికి చావు ఉండదు, బాధ ఉంటుంది. ఎందుకని మనం చచ్చి అక్కడికి వెళ్ళాం, ఇంకా వేరే కొత్త చావు ఉండదు, అందుకే దీనికి చచ్చే చావు అని పేరు. ఇంకా రకరకాల వావోయ్ అక్కడ ఎన్ని రకాలు ఉన్నాయండి, చిన్న చిన్న దోషములకు కూడా అక్కడ ఏమాత్రం పొరపాటును కూడా క్షమార్పణ లేకుండా వాడికి అలా శిక్షలు వేస్తూనే ఉంటారు. ఇక్కడే ఒక అదృష్టం చెప్పారు, మన అదృష్టం ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు. చాలా కాలం క్రితం ఒక ఆయన నరకంలో కుంభీపాకం అని ఒక నరకం అనుభవిస్తున్నాడు. నేను చాలా పర్యాయాలు చెప్పాను కాబట్టి నా ద్వారా పురాణములు విన్న వాళ్ళకైతే కుంభీపాకం అంటే ఏమిటో తెలియకపోవడం లేదు. అయినా మీరు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కదా, ఉన్నారా? అబ్బో చేతులు ఎత్తుతున్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు. కాబట్టి కుంభీపాకం అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకోండి. కుంభము అంటే కొండ, ఇనుముతో తయారు చేసిన 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన కొండలు ఉంటాయి. కొండలు గుండ్రంగా ఉంటాయి, కానీ ఈ కొండలు అలా కాకుండా గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలో ఉంటాయి. ఒక్కొక్క కొండ 64 చదరపు మైళ్ళు అంటే ఆలోచించండి ఎంత ఉందో ఏకంగా. అంత ఇనప కొండ యమలోకంలో ఓ చోట పెడతారు. అలాంటి కొండలు చాలా ఉంటాయి, ఒక్కొక్క కొండకి 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉంటుంది. ఆ కొండల కింద కట్టెలు పెట్టి పొయ్యి కింద పెట్టి దాన్ని బాగా ఎర్ర కణ 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 కణలాడే నిప్పుల్లో కాల్చేస్తారు. కింద మంట మండుతూనే ఉంటుంది, ఆ మంటకి ఇరపకొండ ఎర్రగా అయిపోతుంది అనమాట. అందులో నూనె పోస్తారు, మామూలు నూనె కాదు, కల్తీ నూనె, కుళ్ళు నూనె. ఇక్కడ భూలోకంలో కల్తీ శాల్తీలు అమ్మిన వాళ్ళందరూ అక్కడికే వెళ్ళాలి. ఆ 64 చదరపు మైళ్ళ ఇనపకుండలో నూనె పోసి కింద కట్టెలు పెట్టి ఆ నూనెని బాగా మరిగించి ఆ తర్వాత ఈ మనిషిని తీసుకెడతారు. ఎరా నూనె ఎలా ఉందిరే అని అడుగుతారట, పైగా చూపించి. అమ్మ బాబాయ్, యమకింకరుల్లారో ఈ నూనె చూస్తే ఉడికొచ్చేస్తోంది, కొత్త 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 ఉడికిపోతుంది, పెళపెళ్ళడి అందులో ఉన్న నూనె పైకి పొంగిపోయి వచ్చేస్తుంది అంటారట. గుర్తుందా, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు పద్మాకర్ గారు నీ దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ కొనుక్కుంటే కల్తీ నూనె అమ్మేవట, గుర్తుందా అంటే పద్మాకర్ గారికి కూడా అలాంటి నూనె ఇచ్చానండి, నా కర్మగాలి గురువుగారు అనే విషయం మర్చిపోయానండి, ఆ నూనె నేను అమ్మడం పొరపాటేనండి అంటాట. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు, ఇందులో పడు అని అందులో వేసేస్తారు. ఆ ఉడికిపోతున్న మరిగిపోతున్న నూనెలో వీడు పుణుకులా వేగిపోతాడు. మైసూర్ బజ్జీలు కొందరు వేయిస్తారు ఎర్రగా భలే ఉంటాయి, అబ్బాబాబా ఆ మైసూర్ బజ్జీలో వేగిపోతాడు వీడు. బాబోయ్ బాబోయ్ అని వేగిపోయి ముద్దయిపోయాక అక్కడ పెద్ద పెద్ద మూకుళ్ళు ఉంటాయి, చట్రాలు, బూరెలు పైకి ఎత్తే చట్రాలు ఉంటాయి కదా, ఇనప చట్రాలకి ఏంటంటే చిల్లులు ఉంటాయి. ఈ బూరెలు ఇలా పైకి ఎత్తగానే అందులో నూనె కింద కారిపోతుంది, బూరెలు పైకి వస్తాయి అన్నమాట. అలా బూరెలు పుణుకులు పైకి తీసేటటువంటి చట్రాలు ఉంటాయి, ఆ చట్టంతో వీడిని పైకి తీసుకొస్తారు. పైకి తీసుకొచ్చి ఉప్పును ఊతారు, ఊదగానే మళ్ళీ వాడు యథాతథంగా తయారవుతాడు. ఎలా ఉందిరా వేగుతున్నప్పుడు అంటే, ఇదేం వేపుడు అండి బాబోయ్, భూలోకంలో చామదుంపల వేపుడు చూసాం, ఆ బజ్జీలు వేగడం చూసాం, కానీ ఈ వేపుడు అంతకంటే వేపుడు, తట్టుకోలేకపోతున్నాం అంటారట. తట్టుకోలేకపోయావు కదా అని ఇలా ఇలా ఊపి వాడు బాబోయ్ అంటే మళ్ళీ వేస్తారు, మళ్ళీ వేగుతాడు, మళ్ళీ పైకి తీస్తారు, యథాతథంగా అవుతాడు, మళ్ళీ వేపుతారు. అలా వాడి పాపాలను బట్టి అందులో వేయిస్తూనే ఉంటారు. 1000 మినిమం 1000 ఉంటుంది అండి, అక్కడికి వెళ్ళామంటే కుంభీపాకం అంటే మినిమం 1000 ఇయర్స్. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ అదృష్టం. అందుకేం చేయాలి, కనీసం మిగతా 2 రోజులైనా పురాణ శ్రద్ధగా వినండి. ఎందుకో తెలుసిన, పురాణ శ్రవణం మహాపుణ్యం, పరమపాపాలకి ప్రాయశ్చిత్తం. ఈ విన్నది భగవంతుడు మనకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. తక్కిన పురాణములు ఎలా ఉన్నా గరుడ పురాణం చచ్చిపోయేటప్పుడు గుర్తొస్తుంది మనం వినగానే. ఇప్పుడు విన్నారనుకోండి 5 రోజులు 3 రోజులు వారం రోజులు, ఈ విన్నది అంత్యకాలంలో మనకి గుర్తొచ్చేలా చేస్తాడు వ్యాసుడు. చచ్చిపోయేటప్పుడు ఈ పురాణం గుర్తుకొస్తే మాత్రం పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, పురాణ శ్రవణం కంటే గొప్ప ధర్మం కలియుగంలో మరొకటి లేదు. ఒక్క అక్షరం గుర్తుకొచ్చినా చాలట, ఒక్క అక్షరం ఆ సమయంలో మనం స్మరణకు తెచ్చుకున్నా చాలట. అందుకని శ్రద్ధతో వినడం వల్ల ఎంత లాభం అంటే, ఇది మనకి చచ్చేటప్పుడు గుర్తొస్తుంది, గుర్తుకు రావడం వల్ల ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుంది. భగవన్ నామస్మరణ, పురాణ కథా శ్రవణం, ఇవి మనల్ని చివరి రోజుల్లో రక్షిస్తాయి. చేసిన దాన ధర్మములు రక్షిస్తాయి, చేసిన పుణ్యమే వెనకాతలు వస్తుంది. మాట వరసకు కూడా మన ఈ భూలోక సౌఖ్యాలు ఏవి కూడా రావు. మీ ఇళ్ళు ఇక్కడే వదిలేయాల్సిందే, ఆల్ ఇల్స్ ఆర్ నిల్, ఇక్కడే ఉండవలసిందే ఆ ఇళ్ళన్నీ. మనతో కూడా వచ్చేది మనం చేసుకున్న దానం ధర్మం పుణ్యం ఒక్కటే. అందుకనే పదే పదే కర్మానుభవ గచ్చతి జీవయక, శ్రద్ధగా వినడం వల్ల వచ్చే లాభం అది. ఇలా వాడు అందులో కొంతకాలం వేగుతాడు. అటువంటి కుంభీపాక నరకంలో పూర్వకాలంలో జడు అని పేరు కలిగిన వాడు ఒకడున్నాడు. వాడికి 15,000 సంవత్సరాలు కుంభీపాక శిక్ష వేశాట. ఎందుకు వేశారో తెలుసా, ఆవులకి మేత కోసమని ఒక ఆయన వచ్చి ఆయనకి 2 ఎకరాలు రాశాడు. ఈ 2 ఎకరాల పొలం నుంచి వచ్చే ఆదాయంతో ఆవుల్ని రక్షించు అన్నట్ట. వీడు పూర్వం ఒక గో సంరక్షణ పెట్టాడు. నేను చెబుతున్నది యథాతథ కథ. గోవుల కోసం 2 ఎకరాల పొలం ఎవడో దానం చేశాడు. ఆ 2 ఎకరాలతో వీడు 3 ఆవుల్ని రక్షిస్తానన్నట్ట. అందుకని ఎవడో నమ్మి వీడికి ఇచ్చాడు. వీడేం చేశాడు, గోవులతో పాటు సగం ఆదాయం తాను తినేశాడు. గోవులు విప్రుల యొక్క సొమ్ముని పొరపాటు కూడా తినకూడదు, అది దరిద్ర చిచి. అంత పాపం మరవట్లేదు, అది మహాపాపంలో కల్లా పాపం అట. దేవతల సొమ్ము పాపమే అయినా దేవతల సొమ్ము కంటే గోవుల సొమ్ము ఇంకా తొందరగా పాపం ఇస్తుంది. ఈ జడున్నవాడు ఒకనొక జన్మలో గోవుల కోసం ఇచ్చిన సొమ్ము సొంతానికి వాడుకుని గోవులకి పెట్టకుండా మార్చాడు. అక్కడ తాగాడా? ఓసారి గోవులు మంచినీళ్ళు తాగుతుంటే ఛీ ఛీ అని వాటిని మంచినీళ్ళు కూడా తాగనివ్వకుండా అదిపి తీసుకుని కొట్టల్లో కట్టేశాట. దాహానికి ఆ గోవులు గిజగిజలాడి బాధపడ్డాయి, అవి బక్క చిక్కిపోయాయి.